అందుకని చాలా మంది గంగలోను గోదావరిలోను కృష్ణలోను స్నానం చేసేస్తున్నారు. కేవలము గంగలోను గోదావరిలోనో స్నానము చేసినంత మాత్రం చేతనే మోక్షం వచ్చేటట్టయితే ఆ నీళ్లలో రోజు స్నానం వాడేవాడు నిత్యం ఉంటున్నది ఎన్ని లేవు. కృపీటములందు అంటే నీళ్లలో మునింగి ఆడవే మొసలులు మునుగుతున్నాయి, పైకి తేలుతున్నాయి, నిత్యం చేస్తున్నాయి, దూకుతున్నాయి. మొసళ్ళు లేవు, మొసళ్ళకి మొత్తం వస్తుందా? నీళ్లు చేపలు లేవు, తిండి 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 చేపలు అటు ఇటు దూకుతున్నాయి. మరి వాటికి లేదే మోక్షం. కనుక తకములు పీతలు లేవా? ఎండ్రకాయలు వాటికి లేదు మోక్షం. కమట్నము బుళ్ళు తాజులు లేవా నీళ్ళల్లో? వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫలము. సాటి లేని తీర్థ ఫలితం వీటికి రావడంలా. ఎందుకు రావడం లేదు? అది వాటికి నివాస స్థానం అనుకుంటున్నాయి తప్ప గంగ పరమ పవిత్రం తీర్థస్థలం ఇది, ఇందులో స్నానము చేస్తే మోక్షం వస్తుందని ఒక స్పృహ లేదు. స్పృహ లేకుండా కేవలం నివాస స్థానంగా భావించటం వల్ల, అదే వృత్తి కింద భావించటం వల్ల వాటికి తీర్థ స్నానము చేసిన పుణ్యము లేదు. మనము కూడా ఏదో ఒళ్ళు తోడుకోవడానికి రోజు గోదావరికి వెళ్ళి ములిగినంత మాత్రం చేత మోక్షం కాదు. గోదావరి పరమ పవిత్రమైన గంగ ఇది ఈశ్వరుడి జటాచూటం నుంచి భూలోకానికి దిగి వచ్చిన దివ్య తీర్థం. ఇందులో ఒక్కసారి సంకల్ప పూర్వకంగా స్నానము చేసినంత మాత్రం చేతే మా మనస్సులోనూ శరీరం మీద ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. ఇది శ్రీ కైవల్య పదమిస్తుందనే కఠోర విశ్వాసంతో ఎవరైనా అందులో మునిగి స్నానం చేస్తే అప్పుడు మాత్రమే వాడికి స్నానం చేసిన పుణ్యం వస్తుంది తప్ప ఏమీ లేకుండా కేవలం కాకి ముదిగినట్టు వెలగడం వల్ల తీర్థయాత్ర ఫలితం ఉండదు, తీర్థ స్నాన ఫలం ఉండదు. మనస్సు పవిత్రంగా లేని వాడు గంగినా ఒకటే, ఇంకో చోటుకు వెళ్ళినా ఒకటే. వాడు ఇంట్లో కూర్చుని బాత్రూము టబ్బులో స్నానం చేయడం ఎంతో పరమ పవిత్రమైన అభ్రంక శత్రువుగా మంగళ తరంగా గంగలో ముదిగినా అంతే. కాబట్టి మనస్సు ముందు పవిత్రముగా ఉండాలి. మానసముగు తమవడని జనం గులకం బహుబాహ్య తీర్థములు. ఈ బయట ఉన్న బాహ్య తీర్థములు మనస్సు పవిత్రంగా లేని వాడిని మోక్షానికి పంపవు. కాబట్టి ముందు ఏం కావాలి? మనశ్శుద్ధి కావాలి. సుగతి అంతర్విశుద్ధి లేని శుద్ధి ఏది లేదా అన్నాడు ఆయన. మనస్సు పవిత్రముగా లేకపోతే శరీరము ఎంత తోముకున్నా దానివల్ల లాభమేమి? దానికి మూలంలో వేదవ్యాసులు వారు అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. సురా కుంభమివాహ అన్నాడు. ఒక కొండ నిండా కళ్ళు పోసి ఆ కొండకి పైన మూతి కట్టి ఆ కొండకి గంగాజలంతో అభిషేకం చేసేట అక్కడ లోపల ఉన్నది కళ్ళు. ఆ కొండకి ఎంత అభిషేకం చేస్తే మాత్రం ఆ కొండ పవిత్రం అవుతుందా? సురాకుంభం అంటే కళ్ళు కొండం, కళ్ళు కొండని. ఆపదాహ ఇవ నదుల నీళ్ళవని ఎన్ని నదులు పట్టుకొచ్చి గంగ, యమున, కృష్ణవేణి, తుంగభద్ర, నర్మదా ఇత్యాది పరమ పవిత్ర నది నగ జలములు పట్టుకొచ్చి మంత్రము చదువుతూ కొండ మీద పోసినా ఆ కొండ ఎప్పటికీ శుద్ధి కాదు. ఎందుకంటే దాని లోపల ఉన్నది మద్యం గనక. మన శరీరం కూడా ఎన్ని నదులలో మునిగినా ఎందుకు పవిత్రం కావడం లేదంటే నీ మనస్సు మద్యపానం లాంటిది గనక అన్నాడు. మనస్సులో పవిత్రత లేకపోతే, పవిత్రత లేని మనస్సు ఉన్నటువంటి వాడి శరీరము మధ్య భాండం లాంటిది. ఈ భాండానికి ఈ తీర్థంలో ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ కూర్చోవడం కాదు, ఈ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉండాలి. అది లేకపోవటం వల్లే మానవులకి కాశీలో శాశ్వతంగా నివసించి శరీరం విడిచిపెట్టి యోగం రావడంలా కోసమనే శ్రద్ధతో పురాణములు వినడము, వినడము ద్వారా శ్రీశైల శిఖరం వంటి క్షేత్ర దర్శనాలు చేయడం, ఆ తర్వాత తద్వారా ఈ పవిత్రత వచ్చి కాశీలో మరణించడం అని వస్తాయి. అనగా ముందు మనశ్శుద్ధి అవ్వాలి. మనస్సు శుద్ధి అవ్వాలంటే వినాలి. వినడానికి ఎవరికైతే రేపు మారుతూ ఉంది, ఎందుకు మనం గ్యారంటీగా మారుతాం. కొంతకాలం పోయాక రోజు చెప్పగా 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 వినగా 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 అమ్మో ఇన్నాళ్ళుగా చెబుతున్నారు మనం మారకపోతే ఎలా అనిపిస్తుంది అలా అనిపించకపోతే వీడు జీవేగాడు. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? శుద్ధి కోసం శ్రీశైలం వెళతాడు. వెళ్ళగానే శిఖర దర్శనం అవుతుంది. అవగానే వచ్చే జన్మలో కాశీలో మరణించే రావచ్చు, ఒక్కొక్కసారి ఈ జన్మలోనే రావచ్చు కూడా. అప్పుడు అక్కడ మరణించగానే శాశ్వత మోక్షం వస్తుంది. కాబట్టి అన్నిటికంటే మనశ్శుద్ధి చాలా గొప్పది. ఈ విషయంలో ఒక గొప్ప కథ చెబుతున్నాడు అని ఒక మంచి అద్భుత వరకు చెప్పాడు. ఇక్కడ నుంచి కాశీ మహిమ ఒక కొత్త పంభ తొక్కుతుంది. మధుర నగరంలో శివశర్మ అని ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. మనకి ఢిల్లీ వెళ్ళే రూట్ లో ఉంది కదా మధుర, బృందావనం, మధుర రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ మధుర నగరం చాలా గొప్పది, సప్తమోక్ష పురాణంలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, శివంతిక, పురి, ద్వారవతి, చైవ సప్తైతే మోక్షరాయిన ఆ శ్లోకం కూడా ఎందుకు అది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతి, ద్వారక ఈ ఏడు కూడా సప్త మోక్షపురములని పిలువబడ్డాయి. సప్త అంటే ఏడు, ఈ ఏడు మోక్షపురాలు. ఇవన్నీ మోక్షపురాలే కదా, కానీ వీటిల్లో వెళ్ళి తేడా ఏమిటో చెప్తాం. అయోధ్యకి వెళ్ళి రామాయణం కన్నా, మధుర వెళ్ళి అంటే బృందావనం అక్కడ భాగవతం కన్నా, మాయ అంటే హరిద్వారం, హరిద్వారం వెళ్ళి అక్కడ కూడా భక్తి శ్రద్ధలతో భాగవతం విన్నా, కాశీ వెళ్ళి శివపురాణం విన్నా, కంచి వెళ్ళి శివపురాణాన్ని భక్తితో విన్నా, అవంతి అంటే ఉజ్జయిని అక్కడికి వెళ్ళి శివపురాణం విన్నా, ద్వారక వెళ్ళి అక్కడ భాగవతం విన్నా, ఈ ఏడు పురములలో ఆరు పురములు అక్కడ శ్రద్ధతో ఇవి విన్నాక రాబోయే కాలంలో కాశీకి పంపి వీడు అక్కడ చచ్చిపోయేలు చేస్తాయి. అక్కడ సప్తమోక్షపురాలంటే అయోధ్య, మధుర, మాయ, కాంచి, అవంతి, ద్వారక ఈ ఆరు పురములలోకి మనం వెళితే అక్కడ చేసిన పుణ్యం వల్ల ఏడది మధ్యలో చాలా ఉత్తమంగా పిలువబడి కాశీకి మన పంపుతాయి ఆ పుణ్యం. ఆ పుణ్య ఫలితంగా కాశీ పెడితే కాశీలో చివరి రోజుల్లో ఉంటాం, ఏ విఘ్నము లేకుండా అక్కడే శరీరం విడిచిపెట్టి తద్వారా మోక్షం పొందగలుగుతాం. కాబట్టి మోక్షం ఇచ్చే పురములు వీటినే ఎందుకన్నారంటే ఇవి గ్యారంటీగా కాశీకి పంపుతాయి కనుక వీటిల్లో లేని ఉన్నాయి కొన్ని. అందుకే అక్కడ పురాణముడు వినాలని చెప్పాల, శిఖరం చూడండి లేకపోతే ఫలానా పని చేయండి చెప్పారు. ఇవన్నీ యొక్క ఉద్దేశము కూడా చివరికి మోక్షం ఇవ్వడమే. అటువంటి పురములలో ఒకటైన మధురాపురంలో శివశర్మ అని ఒక పండితుడు ఉన్నాడు, మంచి వేద పండితుడు. ఆయన ఎంత అద్భుత పాండిత్యం అంటే ఆయనతో వేదములలో కానీ ఉపనిషత్తులలో కానీ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ శాస్త్రాలలో కానీ చర్చించిన దేవుడు ఒక లేడు రోజులు. అంతటి శాస్త్ర పండితుడు, 60 సంవత్సరాలు వయస్సు వచ్చేదాకా తెగ చదివాడు, పాఠాలు చెప్పాడు, పౌరోహిత్యం చేశాడు, వేద పాండిత్యాన్ని ప్రయోగించాడు, ఎంత సంపాదించాడు అంత సంపాదించాడు. అంతా చదువుకున్నాడు కానీ ఆయన కేవలం సంపాదనకి వినియోగించాడు. యావత్ జీవితం డబ్బు డబ్బు డబ్బే. వేదం చదివాడంటే బంగారం పెట్టవలసిందే అక్కడ, పాఠం చెప్పాడంటే డబ్బు పెట్టవలసిందే అక్కడ, పౌరోహిత్యం చేశాడంటే ఎంత పెట్టవలసిందే అక్కడ. ఈ విధంగా గనక ముందు చూడకుండా తన పాండిత్యాన్ని, అపార పాండిత్యాన్ని ప్రజ్ఞను వినియోగించి కొండలకు కొండల బంగారం సంపాదించాడు. 14 కోట్ల బంగారం అసలు సంపాదించాడు అక్కడ, అంత సంపాదించాడు. 60 ఏళ్ళు వచ్చాయి, క్రమంగా కళ్ళు కనిపించకుండా పోయాయి. అయ్యో అని కొంచెం కళ్ళు కనపడకుండా పోగానే ఒక రకమైన బెండ పట్టుకుంది. నేను ఇల్లు కట్టాను, ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు, కట్టవలసినవన్నీ మానవుడు కూడా కట్టలేనన్ని ఇల్లు కట్టేశాను. ఏ ఊళ్ళో పెడితే ఆ ఊళ్ళో నాకు ఇల్లు ఉంది, ఏ ఊళ్ళో పెడితే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా బంగారం ఉంది. 11 మంది కొడుకులు ఉన్నారు, 4 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేసాను, ఎవరికి కావాల్సింది వాళ్ళకి పంచి పెట్టేశాను. ఇప్పుడు నా శరీరంలో ఓపిక తగ్గుతోంది, దృష్టి ఆనడంలా, దూరంగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియటం లేదు, చెప్పిన మాటలు స్పష్టంగా వినడం లేదు, చెవులు కనపట్టలేదు, అందువల్ల వినలేకపోతున్నాను, జుట్టు క్రమంగా తగ్గిపోతుంది, మంచి నల్లగా ఒత్తుగా నిగనిగలాడైన జుట్టు కాస్త ఊడిపోయి నెత్తి, అందరూ ఒంటికి బట్ట కడితే నేను నెత్తికి బట్ట కడుతున్నాను, నడుము క్రమంగా వంగుతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది, చేసిన పొరపాటు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైందని యాదవడం మొదలెట్టాడు. ఏమిటది, నామాశాస్త్రముల అనంత ద్రవ్య వాజ్యంప సంతానంబుంపదయంగ పుత్రులకు అర్థం బుల్దిభాగించి పౌన పుణ్యమున సుఖం బనుభవింప పూర్వగా పౌన పుణ్యములం సుఖం బులనుభవింప
పోయే కాలము గౌరీనాథం భజయింపనేరనయితి శ్రీ కాశికా వల్లభం.
అయ్యో, చిన్నప్పటి నుంచి మోక్షం పొందాలి మోక్షం పొందాలని మా నాన్నగారు అనేవారు. నేను పురాణాల్లో కాశీ వెడితే మోక్షం, అక్కడ మరణిస్తే మోక్షం అని విన్నాను. కానీ ఇన్నేళ్ళు ఒక్క తీర్థయాత్రకు వెళ్ళానా? మేమున్నది కూడా మోక్షపురాల్లో ఒకటి. ఈ ఊళ్ళో కూడా నేను గంగానదికో లేకపోతే యమునా నదికో వెళ్ళి స్నానం చేశానా? పూజలు చేశానా? పూజలు చేయించాను, కానీ డబ్బు కోసం, పౌరోహిత్యం కోసం పూజ చేశాను. ఏనాడు భక్తితో చేయలేదు. భక్తితో పూజించినప్పుడు మంత్రం చదివినా దాని ఫలితం నాకు రాలేదు. ఎందుకు నా బ్రతుకు? ఏళ్ళు గడిచిపోయాయి, తెగ సంపాదించాను, పుత్రుల్ని కన్నాను, వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేశాను. పౌరపుణ్యమునం సుఖం వనుభవం పనిపోయే కాలము, అదే సుఖం పదే పదే అనుభవించాను. పునః పునః అదే పౌరపుణ్యము అంటే పదే పదే సుఖాలు అనుభవించాను. నా కాలం గడిచిపోయింది, ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఏ సమయంలో చచ్చిపోతానో తెలియదు. ఆయువు క్షీణిస్తోంది, ఆయువు పొట్టులు తగ్గుతున్నాయి, శరీరంలో ఇంద్రియాలలో పటుత్వం తగ్గిపోతోంది, దంతాలు తగులుతాయేమో అని భయం పట్టుకుంది. ఏమో మృత్యువు ఈ క్షణమో ఆ క్షణమో, పైగా అసలు ఎప్పుడు పుట్టారో నా వయస్సు ఎంతో కూడా ఖచ్చితంగా నేనే ఊహించలేకపోతున్నాను. పూర్వకాలంలో సరిగ్గా రికార్డులు ఉండేవి కదా ఏమిటో పాపం. అందుకని ఏదో 1960 అన్నారు, 1970 అన్నారు, ఇంతకీ నా బతుకు 60 70 కూడా తెలియటం లేదు. కానీ క్రమంగా భీతి మాత్రం పట్టుకుంది అని ఏడ్చాడు. నీకు ఎప్పుడైనా కొంతకాలం కూడా తెలియకుండానే డబ్బు సంపాదనతో గడిపిస్తే బ్యాంక్ వస్తుందండి వార్ధక్యం రాగానే. ఇప్పుడు అతనికి రాత్రి పడుకుంటే యమకింకర్లు కనపడేవారట. మంచం మీద పడుకోగానే రే డబ్బు సంపాదించేవారా, పూజలు చేయించినప్పుడు ఒక్కనాడైనా భక్తితో పూజ చేసావా, జపాలు చేసావు కానీ భక్తితో చేసావా, ఏదో కుది చెప్పని చేస్తే వీడిపోయి వస్తుందని చేసావు దౌర్భాగ్యుడ, నీ సంగతి చూస్తావరా అని రాత్రిపూట కళ్ళలో కనపడేవారట ముగ్గురు యమకింకరులు. నల్లగా ఉండేవారు, ఎర్రని కళ్ళతో, చింత నిప్పుల లాంటి కళ్ళతో, భీకరమైన చుట్టుతో, కోరలతో, చేతులు తాళ్ళు గుచ్చుకొని, సోలాలు గుచ్చుకొని, మిస్టర్ యూ హ్యావ్ నో టైం, కమాన్ కమాన్ అనేవారు. ఇది వీరికి రాత్రి భయం వేసి వెలుగు వచ్చేసేది. ఉరికి పడి చూస్తే ఏమి లేదు, కన్ను మూసాడ కళ, కన్ను తెరిస్తే మంట, నిద్ర లేక సుఖం పోయింది కాదు. ఏ భీతి అంటారు నేను, ప్రాణ భయం అంటారు. ప్రాణ ప్రయాణం వచ్చేస్తే అలాంటి భీతి కలుగుతుంది. ఇంతకాలము నేను నా ఆత్మచింతన మరిచిపోయి మోక్షానికి కావలసిన ఒక్క పుణ్యం కూడా చేయలేదు. అయ్యో, ఎందుకంటే మందంలో పుట్టుంటే రత్నాకర్ గారు ఉపన్యాసం ప్రతి సంవత్సరం నేను తరించేవాడి కదా, నా బతుకులు అయిపోయింది, నా పేర్చాడు ఆయన. ఎందుకు నా పాండిత్యం, ఎందుకు నా వేదాలు, ఎందుకు నా పురాణాలు, నా కోసం నేనేమి చేయలేకపోయాను సార్. పాటలు చెప్పాక సంస్కృతం, కానీ ఏం లాభం? ఆత్మోద్ధరణ పనికొచ్చే పురాణాలు రావడం. ఆయన మంచి పండితుడే, ఎంతో మందికి పాఠాలు చెప్పి డబ్బు సంపాదించాడు, కానీ మోక్షానికి కావలసింది పారాయణలు జపాలు చేయలేకపోయాను. భగవత్ పూజ అంటే తెలియకుండా అయిపోయింది నాకు అని ఒకటి వేడుకు. ఆ వేడుకుని నిజం చెప్పాలంటే వ్యాసుడు చాలా బాగా రాశాడు, అందులో సందేహం లేదు. శ్రీనాథ మహాకవి ఇంకొంచెం లోతు గడిపో రాశాడనమాట. కొలువందలేనైతి గోపాల కృష్ణుని, కొలువందలేనైతి గోపాల కృష్ణుని, అచ్చంపలేనైతి హస్తవదను. గణపతిని హస్తివదనండి, గజముఖుణ్ణి ఒక్కనాడు గరికి ఇచ్చి పూజించానా? చీ, గణపతిని పూజించలేదు. గోపాలకృష్ణుని చేతులారా పూజ చేయలేకపోయాను. మొక్కంగలేనైతి జలశ్రేణికి మహాత్ములు మునులు ఎంతో మంది మా ఊరు వచ్చారు, మా ఊళ్ళో పురాణాలు చెప్పారు, హరిస్మరణలు చేయించారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పురాణాలు చెబుతుంటే వాళ్ళకి నమస్కరించడానికి అహంకారంతో వెళ్ళలేదు. అది ఇక్కడ మీరు చేసిన పొరపాటు. నేను చదువుకున్నాను, పండితున్నది, అహంకారం ఉంది, అందుకని ఊళ్ళోకి మునులు వచ్చి పురాణం చెబితే ఆ వారి చెప్పడమే నేను వినడం ఏంటి, నేనే పండితుని అనుకునేవాట. ఇలాంటి వాళ్ళని పండితం మంజులు అంటారు. ఆత్మానం పండితం మంజే ఇది పండితం మంజహ. తమను తాను పండితుడు అనుకుంటాడు, కానీ వాడు రేపు పండితుడు కాకపోయినా కొంతమంది కొద్దిగా దిక్మాన చెప్పు, నేను చదివేసుకున్నాను, నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు అనుకుంటాడు. ఏమీ రాకపోయినా సరే తనను తాను సంభావించుకోవడం అనేది ఎంత ప్రమాదం ఇప్పుడు చెబుతున్నాడు. ఈయన నేను తెగ పొగుడుకొని ఆత్మస్థుతి చేసుకుని మా ఊళ్ళోకి ఎంతో మంది మునులు వస్తే ఒక్క మునికి నమస్కారం చేశాను. వాళ్ళకి నమస్కరించి ఒక్క పువ్వు అక్కడ పెట్టి ఒక 10 రూపాయలు అక్కడ పెట్టుకుంటే వాళ్ళ నా జీవితం బాగుండేది పెట్టలేకపోయాని అనుకున్నాడు. నేను చెప్పాక మీరు ఆ రోజుల్లో వాళ్ళకి దర్శనం లేదు వాళ్ళ ప్రపోజం అని. సేవింపలేమైతి చిత్రభాను, చిత్రభాను ఒక్కనాడు సేవించలేకపోయా. కాశీలో చిత్రభానుడు అనే పేరుతో శివుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి పూజించలేకపోయాను. దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి సేవించాను లేదు, దేవతా పూజ చెయ్యలేదు. బ్రాహ్మణులు ఎంతో మంది ఊళ్ళో ఉన్నారు నాకంటే పెద్ద వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాను, నమస్కరించలేదు. ఎక్కడైనా కమల కాసారము, తామర పువ్వుల పొలము తగ్గించాలి. ఒక్క చెరువు తగ్గించుంటే పువ్వు వచ్చేది. సప్త సంతానాల్లో చెరువు తగ్గించడం కూడా గొప్ప సంతానం. కన్న కొడుకంతో ఓ చెరువును తగ్గించడం కూడా ఒక సంతానం. గుడి తగ్గించడం అదొక సంతానం. ఒక పుస్తకం అంకితంగా పొందడం అది కూడా సంతానం. వీటిని 7 సంతానములుగా చెప్పారు. ఒక్క చెరువు తగ్గించలేదే వెళ్ళిన నిలుపనము. ఏమి చెయ్యకపోయినా తులసి తోటని పెంచితే ఇంట్లో తులసి మొక్కలు బాగా పెంచాలండి. తులసిని రోజు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోసి పెంచి ఒక్క ఆకు తీసి పరమాత్మునికి సమర్పిస్తే అది కూడా ఆలయం కట్టించడంతో సమానము. కనుక పూర్వకాలంలో ప్రతి గృహంలో తులసి వనం పెంచేవాడు. ఏం బతుకున్నది, ఒక్క తులసి వనం పెంచలేకపోయానిచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆనపకాయలు పెంచాను, బూడిద గుమ్మడికాయలు పెంచాను, దారిద గుమ్మడికాయలు పెంచాను, ఒక్క తులసి మొక్క కూడా పెంచలేదు రోడ్డు దగ్గరనే ఏడ్చాడుతుంది. ఏమీ లేకపోయినా 30 మంది ఇంటికి పిలిపించి వారికి పసుపు కుంకుమలు ఇచ్చి భార్య చేత లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ చేత వారికి పారాన్ని పెట్టిస్తే హారం ఇప్పిస్తే దానివల్ల కూడా మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారు. దానికి పూర్వం పేరంతాన్ని అర్చించడాన్ని పేర్కొన్నాడు. గుర్తుపెట్టుకోండి, సులభంగా తరించే ఒక మార్గం చెప్పేది వేదం మనకి. మంత్రశాస్త్రంలో నాయన లారా పొరపాటును తీర్థయాత్రకు వెళ్ళలేకపోతే మొత్తం ఇదుగుల్ని 3 మందిలో ఇంటికి పిలిపించండి. వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళకి పసుపు పూసి కాళ్ళకి పారాన్ని పెట్టి కుంకుమ గుర్తు పెట్టి ఏదో రవికుల గొడ్డలు కాసిన చీరలు ఇలాంటివి పెట్టి గాజులు మొదలైనవన్నీ ఇచ్చి పూజిస్తే అది కూడా అమ్మవారి పూజతో సమానం. ఇంత డబ్బుంది కనీసం ఆ పని చేయలేకపోయాను. సలిల సత్రము సాగుపదీతి, కనీసం సలిలేంద్రాలు కూడా పెట్టించలేదు. వేసవి కాలంలో మంచినీళ్ళు తాగడానికి ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో నీళ్లు దొరక చచ్చిపోతారు చాలా మంది. అటువంటి సమయంలో ఏ సత్రం దగ్గర మంచి మంచి కొత్త కొండలు పెట్టించి నిండా నీళ్లు పోయించి నిర్మలమైన చల్లని నీరు ఆ దారి గుండా వెళ్ళే వాళ్ళకి బాటసారులకి పోసి ఉంటే పుణ్యం వస్తుంది. అది చెయ్యలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి, జీవితం అంతా రంగం అయిపోయింది. పురుష సూక్తం స్త్రీ సూక్తం చెప్పించలేదు అంటే మీకు అనుమానం కావచ్చు పౌరోగుత్యం చేసిన వాడు చదవకపోతానని. పౌరోగుత్యంలో డబ్బు కోసం చదివాను నేను అక్కడ. గుళ్ళు ఓ మంత్రసూక్తం చదివితే డబ్బిస్తాడు, పురుష సూక్తం చదివితే డబ్బిస్తాడు, స్త్రీ సూక్తం చదివితే డబ్బిస్తాడు. డబ్బు కోసం తప్ప నా కోసం నేను జపం చేయలేదు. ఇంకెందుకు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు. ఒకనాడు అర్ధరాత్రి వేళ ఆయనకి తెలియని భీతి ఎక్కువైపోయి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, అయ్యింది ఏదో అయ్యింది, ఇలా చేయలేదు అలా చేయలేదు అని ఏడవడం వల్ల ఉపయోగం ఉందా? ఓ పని అయిపోయిందండి, అయిపోయింది ఏడుస్తూ పని ఉంది. అయ్యో అప్పుడు ఇలా చేస్తే బాగుందినే లేక ఇలా చేస్తే బాగుందినే అని వెనక్కి వెళ్ళి ఏడవడం వల్ల ప్రయోజనము 0, శూన్యం. గతం గత, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పటికంటే నా ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉంది గనక తీర్థయాత్రలు చేద్దాం అని ఒక ఆలోచన వచ్చింది. ఈ తీర్థయాత్రలు కూడా ఇంత తొందరగా చేద్దాం ఆలోచించకుండా. పొడి దగ్గు కంఠంబు పొడి పుత్తకయమున్న తల ప్రకంపంబు వందకయమున్న బొమ్మలు కందుల మీద పొది విరాలకమున్న పరనేత్రముల కడ్డు పడకమున్న శృతి పుటముల శక్తి సురిగిపోవటమున్న
గాత్రంబు శిథిలంబు కాకమున కనులు జేరాసి కదలు చూప కంఠమున కాకి కదకంటు చూపు పై రాకమున కాకి కదకంటు చూపు పై రాకమున కాలుసేయాడు కాలంబే కదల వలలు తీర్థ సేవకు దేహమస్థిరముకా.
కొంచెం జ్ఞానోదయం అయ్యింది. ఈ శరీరం అస్థిరం, శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఉంటుంది, రెండిపోతుంది, క్షణాల్లో వెళ్ళిపోతుంది. నిన్నటి వరకు మనతో మాట్లాడేది క్షణంలో వెళ్ళింటున్నాం కదా. నిన్నటి వరకు ఎందుకండి? ఇక్కడ దాకా పక్కన కూర్చున్నదండి, నా పక్కన పురాణం ఉన్నదండి, బయటికి తెచ్చిపోయేట్టే చెప్పిన వాళ్ళు మరి చాలా మంది. క్షణము తర్వాత ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. ఈ శరీరం ఉన్నప్పుడే ఆలోచించకుండా తీర్థయాత్రకు వెళ్ళిపోవాలి. రేపు చేద్దాం మాపు చేద్దాం అనేది ఎందుకు ఉందో తెలియదు. కాళ్ళు కరేసో ఆశకరై ఆశకరైతో అబ్బు తల్లి తరలయ్యో హోది బహురి కరోగే కప్పన్నాడు కాదు కబీర్ వ్యాస్ గారు. అందుకని రేపు చెయ్యాలనుకున్న పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు చెయ్యాలనుకున్న పని ఇప్పుడు చెయ్యి. నిజంగా చెప్తున్నా నేను. పాపం ఒక ఆవిడ కాశీలో గురువుగారు మీరు పీఠం పెడితే నేను మీకు 3 లక్షలు ఇస్తానండి. ఆవిడ ఎప్పుడు నాకు చెప్పింది 3 ఏళ్ళు పెడతాం ఇంటికి వెళ్ళాక ఈ ఏడాది కాదండి వచ్చే ఏడాది చేస్తానండి అండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది అండి. ఇప్పుడు ఆవిడ లేదు, వెళ్ళిపోయింది పాపం. క్షణం వెళ్ళిపోతున్నాం మనం, ఈ క్షణము దాటితే. అందుకే ఈ చేతితో చేసే పని ఈ చేతికి తెలియకూడదన్నారంతే. బలి చక్రవర్తి దాన ధర్మాలు బాగా చేస్తున్న రోజుల్లో ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. మహాభారతంలో శాంతి పర్వంలో ఉంటుంది కదా, బలి చక్రవర్తి దానం చేసేవాడని తెలుసుకుని బ్రాహ్మణుడు వచ్చాట. ఆ సమయంలో ఈయన ఒళ్ళంతా ఏం చేస్తున్నాడు, నువ్వులు నువ్వులు పులుముకుంటున్నాడు. ఎడమ చేతిలో బంగారపు గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఉన్న నువ్వులు నూని ఒంటికి పూసుకుంటున్నాడు. ఈ బ్రాహ్మణుడు వచ్చి దేహి అన్నాడు. వెంటనే ఎడం చెప్పుతో చేతిలో పెట్టేశాడు. ఎడం చెప్పి దానం ఇస్తే ఫలితం కాదు కదా, కుడి చేతిలోకి తీసుకుని దానం చేస్తే నీకు దానం చేసిన పుణ్యం వచ్చేది కదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఏం చెప్పమంటావా, నాకు దాన ఫలితం అక్కర్లా, కానీ అడిగిన వెంటనే ఇచ్చేయాలి. ఎందుకో చెప్పనా, ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నె కుడి చేతిలోకి మార్చుకునేలోపు ఈ బ్రాహ్మణి మొక్కడానికి బంగారం గిన్నె ఎందుకులే అని నా మనస్సుకు అనిపించవచ్చు, నేను దానం చేయకపోవచ్చు. అందుకని తలుచుకుని వెంటనే చేసేయాలన్నాడు. మనం ఏం చేస్తాం, ఇంటికి ఎంతైతే చెక్కు పంపిస్తున్నా అండి, ఈ రోజు విడిపోవచ్చు, లేదా దిక్కుమాలిపోవచ్చు, చెక్కు పోయి చిక్కుమాలవచ్చు. అనవసరంగా అక్కడ అనేసం కమిట్ అయిపోయాం, దిక్కుమాలి గారు 100,000 రూపాయలు అన్నాం అనుకుని ఇంకా ఫోన్ ఎత్తారు, చూడండి స్విచ్ ఆఫ్ చేస్తారు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ మనకి లక్షణములు చెబుతున్నారు. ఆన్ ది స్పాట్ చేసేయాలన్నారు. అందుకే అందులో తను ఎలా చేయాలి, పొడి దగ్గు కంఠం పొడి పొక్కడ దగ్గు వచ్చేసింది వార్ధక్యంలో. ఇప్పుడు దగ్గుతూనే ఉంటాడు మాయగారి దగ్గర, తెగదు పొడి దగ్గు అంటాను దాన్ని, అది మరీ ప్రమాదం. అలాగే కట్టడం మొదలెట్టారు ఎవరికట్ల ఎవరు. ఈ పొడి దగ్గు కంఠములు నానా బాధ పెట్టకుండానే నేను తీర్థయాత్రకు పెడతాను. పొడి దగ్గు ఏంటండి, ఇంటి దగ్గర భార్య అంటే వ్యామోహంతో పారాయణకు రావడం అనేసాడు ఆయన. ఏం చెప్పమంటారు కర్మ కాకపోతే, నీ ఎవరు అద్భుతంగా పారాయణ చేసుకునే అవకాశం పరమాత్మ ఇస్తే మా ఆవిడ పడుతుందో మా పిల్లలు ఆగిపోతారో అని ఏడుస్తూ అజ్ఞానంలో పడిపోతున్నాం. చదువుకున్న వాళ్ళు నిత్య పారాయణ చేసేవాళ్ళే రాలేకపోతున్నారు. ఇది కర్మ అంటారనమాట. నీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు, నీ ఆవిడ సంగతి ఆలోచించలేదు, నిన్ను కాగితం చేసుకోవడానికి అమకంకంలో ఉన్నారని నీకు తెలియదు పిచ్చాడు. ఎవరిని ఎవరు వచ్చేస్తారు తెలియగలుగుతాను. నీ ధర్మం అంతా అంతవరకే తప్ప ఒకరి కోసం చూడకూడదు. అదే మనకి భారతంలో గొప్ప ధర్మం. ధర్మరాజు గారు స్వర్గారోహణకి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల ద్రౌపది పడిపోయింది, వెనక్కి తిరిగి చూడలేదు. తెలుసా ఆయన, సహదేవుడు పడిపోయాడు చూడలేదు, నకులుడు పడిపోయాడు చూడలేదు, అర్జునుడు పడిపోయాడు వెనక్కి చూడలేదు, భీముడు పడిపోయాడు చూడలేదు వెళ్ళిపోయాడు. మానవుడికి అజ్ఞానం వల్ల మా ఆవిడ ఏమైపోతుందో, మా ఆయన ఏమైపోతాడు, ఇంటి దగ్గర పాలు పెట్టి వచ్చానేమో స్టవ్ లేదా కాఫీ పెట్టి వచ్చాను, టీ తాగుదామని స్టవ్ లో పెట్టానండి, తీరా పురాణం కోసం వచ్చానండి, ఇప్పుడు ఆ స్టవ్ పెట్టారో లేదో ఏమైపోయిందని నువ్వు ఇక్కడ దండెట్టుకున్నంత మాత్రం చేసేది ఏముంది, ఆ పెట్టే ముందు చూసుకో, ఇంకా తర్వాత వచ్చినా ఉపయోగం లేదు. అందుకని ఏమన్నాడు, కంఠం మనస్సుని శరీరాన్ని కొంగదీయక ముందే దగ్గొచ్చి పీడించక పొనిపే తల ప్రకంపము పొందకయ్యమున్న. ఈ తలకే కూడా కొంతమందికి తిరిగిపోతుంటుంది చూసారు, దానికి ప్రకంపం అని పేరు అనమాట. వార్ధక్యంలో కానీ ఏ కొన్ని రోగాలు ఉంటాయి భగవంతుడి సేవ ఇదంట. ఈ పరీక్షలు మనకి ఏమిటో తెలియదు, చేతులు ఒడిగిపోతూ ఉంటే తలకలో ఒడిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ తలకి ప్రకంపం రాకుండా తీర్థయాత్రకి వెళ్ళాలి. రిటైర్ అయిపోయాక ముసల్మానంలో తీర్థయాత్ర జరగాలనుకుంటారే, అది చాలా దండగ. ఏ తీర్థయాత్రకి వెళ్ళినా కాస్త వయస్సులో ఉన్నప్పుడే వెళ్ళారు. ముసల్మానం వచ్చేట దగ్గర వెళ్ళినప్పుడు మోకాళ్ళు పైకి లేవు, ఏది ఎక్కలేము, దిగలేము, గుళ్ళోకి పరిగెత్తే జనాలతో పరిగెత్తలేము. అందుకని సాధ్యమైన వరకు ఆరోగ్యం ఉండగానే తీర్థయాత్రకు వెళ్ళారు. ఈ కనుబొమలు కళ్ళ మెడకల వారిపోయి రెక్కలు ఎక్కలేని దరిద్రపు స్థితి వచ్చే ముందు తీర్థయాత్రకు వెళ్ళాలి. అలా అంటే కంటికి అర్థం పడకముందే తీర్థయాత్రకు వెళ్ళాలి, చూపు ఆగుతున్నప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాలి. చెవులకు వినికిడి శక్తి తగ్గిపోయి ఏం పిలుస్తున్నాడో అర్థం కాని స్థితి రాకుండా ఉండేటప్పుడే తీర్థయాత్రకు వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం అనమాట. నిజంగా చెప్పమంటారా, కొన్ని పైకి అనలేకపోయినా అంతే కానీ అర్థం కాదు కాబట్టి దిగుతాను. పాపం మాత్రమే పండితులు వచ్చేవాడు, ఆయనకి రెండు చెవులు పనిచేసేది కాదు, రెండు పండిపోయింది. ఇద్దరు కలిసి వచ్చారు ఒకసారి, జరిగింది జరిగింది చెబుతాను అనమాట. ఈయన ఎన్ని చెప్తున్నా అర్థం కాకపోయేసరికి విసిగెత్తిపోయి నాకు ఉండకూడదు ఏంటంటే ఉండకూడదు అంటే లేచిపోయాడు. ఇది జరిగింది, నేను ఇంతకు నుంచి అర్థం గురించి చెప్పలేదు, వేటికైనా కొన్ని సందర్భాల్లో చెప్పక తప్పదు చెబుతున్నాను అనమాట. చిన్న చిన్న ఉండదక్కడ, మీరు ఇంకో వాటిలో వింటాడు వినపడకపోవడం వచ్చే పెద్ద ఇబ్బంది ఇది. ఆ స్థితి రాకుండానే తీర్థయాత్రకు వెళ్ళాలి. ఇంకా పొట్ట మీద ముఖం మీద మురుకులు పెట్టుకోకుండానే ఉండే స్థితిలో తీర్థయాత్రకు వెళ్ళాలి. ఈ చేతులు వేలాడిపోవడం, ముఖాలు వేలాడిపోవడం, ఇవి ఏమిటో తెలియదు, ఆ స్థితిలో కాకుండానే ముందే తీర్థయాత్రకు వెళ్ళాలి. ధైర్యం తగ్గిపోతుంది, వార్తలు పూర్వ ధైర్యం ఉండదు. బాబు ఒంటరిగా కింద కొంత పూర్వం ఒంటరిగా ఎన్ని ఊళ్ళు తిరిగాడంటారు వీడు, ఇప్పుడు అంటాడు వేరే మీరు ఎంత అవుతున్నారో లేదా ఒంటరిగా రైరెక్కడంలో లేదు అంటాడు పాప అమాయకత్వంతో. ఆ ధైర్యం తగ్గని క్రితంగా తీర్థయాత్రకు వెళ్ళాలి. వాత్రము శిథిలము కాక ఉన్న శరీరం శిథిలం అయిపోతుంది, ఆ స్థితి రాకుండా వెళ్ళాలి. అన్నిటికంటే చిత్తచోరు గొప్ప మాట లేదు, కాకి కడగంటి చూపు పై రాకమన్న అన్నాడు. కాకి కడగంటి చూపు కాకి చూసారులా చూస్తుంది, ఇంకా చెప్పాలంటే ఇది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు నటుడు కూడా వేస్తారు ఈ దోషం. ఈ కాకి కడగంటి చూపు వచ్చి చూసి చూడలేక నానాయాతన పడే స్థితి రాకుండానే కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే హాయిగా తీర్థయాత్రకి వెళ్దాం. అన్ని ప్రపంచయాత్ర స్థలాలు ఉన్నాయి, అవన్నీ చూడలేము. కానీ ఉజ్జయిని, కాశీ, మాయా, అయోధ్య, మధుర, కాంచి మొదలైనటువంటి సప్తమోత్సపురాలైన చూద్దామనుకున్నాడు మహావేగంగా బయలుదేరాడు. ఆయన ఉన్నది మధురే కనుక మొత్తం అయితే ఉన్న ఊరితో యాత్ర మొదలు పెట్టాడు. అక్కడ భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన యమునా నది కాళింది పులిన తరంగిణి దగ్గరికి వెళ్లి సంకల్ప పూర్వకముగా స్నానము చేసి ముందు అక్కడ కింద ప్రదానాలు చేసి గండ ప్రదానం నుంచి బయటపడి హాయిగా యాత్రకు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు వాళ్ళ ఆవిడ ఏమండి మీరు వెళ్ళిపోవద్దండి అంది. ఇంకా నేను వెళ్ళిపోతాను, పూర్వ రోజులు ఆ ప్రేమ అవన్నీ వదిలేశాను, ఇప్పుడు వెళ్ళకపోతే నన్ను యముడు వదిలేపెట్టలేడు. ఇదిగో నీ ఆస్తిగా ఈ బిల్డింగ్ నీది, ఇది పిల్లలకి, ఇది కూతుళ్ళకి, ఇది మనవలకి. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వీలు రామాసారి జాగ్రత్తగా రాశాడు, ఆయన వీలుకు వీలు ఉండేటట్లే. అది మాత్రం మళ్ళీ పద్మాగర్ గారికి రైలా మనకు ఎంత తీర్థయాత్ర కదా అనుకున్నా మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రాస్తాడు. కానీ ఏదైనా పాపం పురోహితుడు పారాయణ చేసుకుంటారు వీళ్ళకి ఇద్దామనుకుంటాడు, అలా అనుకుంటే వాళ్ళు మహాత్ములు. అలాంటి వాళ్ళు మన ఇద్దరు మందని వాడు మాత్రమే, వాళ్ళు మొత్తం ఆస్తి అంతా ఎప్పటికైనా రాసిస్తే ఈ పీఠానికి రాసిచ్చేస్తారు, ఇంకోళ్ళు ఎవరికి రాసేవారు. కానీ మొత్తం మీద ఈయన అందరికీ పంపుదల మీ చేసి పారేసి కొంత డబ్బు మాత్రం మూత కట్టుకున్నారు. ఆస్తి కంటే మాట వరస కూడా మీ దగ్గర అవుతుంది, మీరు మీ దగ్గర ఉంటేనే మంత్రపోయి హాయిగా సుఖంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళ పుణ్యాత్ముల యొక్క సంపదల పరిధాలు అభివృద్ధి చెందితే దేశంలో ధర్మం అభివృద్ధి చెందుతుంది. ధర్మం కాకుండా ఒక్క వ్యక్తి దగ్గరికి పోగుపెడితే అది ఎప్పుడూ నష్టమే. పీఠాలంతతో పోగేసుకోవడం ఉంది, దానంత జుగుప్సాకరమైనది జరగట్లేదు. నాకు అత్యంత హేయమైనది ఒక్కడి దగ్గరే సంపద పోగుపడ్డాం, ఇది అందరూ సుఖంగా తినాలి, అనుభవించాలి, దైవ కార్యాలు జరగాలి. ఎవరికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే సంపద వినియోగపడితే చాలు. ఇంతకు మించి ఉంచుకున్న ఎంతో మంది మహానుభావులు అనుకున్నటువంటి పీఠాధిపతులు, కొన్ని వేల కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు కూడా చచ్చిపోయేటప్పుడు వాళ్ళు కూడా ఒక అప్పుడు వెతుక్కుంటారు, అది గుర్తుపెట్టుకుంటారు. అది వీడికి తెలియదు కాదు, తెలిసినా భ్రమలో పడిపోయాడు శివశర్మ. అందుకే అందరికీ ఇచ్చి కొంత డబ్బు కూర్చొని దారి ఖర్చులకు వేలుదేరాడు. అక్కడికి వేలుదేరి మధుర నుంచి సాకేతపురానికి, అయోధ్యా నగరానికి వెళ్ళాడు. పరమ పవిత్రమైన తీరం సరయూ నదీ తీరానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో రామజన్మభూమిని చూచాడు. అప్పటికి ఆ కాలంలో రామజన్మభూమి లేదు, కానీ ఆ స్థలాన్ని ఇక్ష్వాకు మహారాజు గారు వాడేవారు. అందువల్ల ఇక్ష్వాకు మహారాజు గారి భవన ప్రాంగణాన్ని సందర్శించాడు. గుర్తుపెట్టుకోవలసినది అదే, ఇప్పుడు రామజన్మభూమి అయింది. యక్ష్వాకు ఎక్కడ పుట్టాడో కృతయుగంలో, యక్ష్వాకు అంటే తెలుసుకున్నాం మీకు, పూర్వం పరబ్రహ్మస్వరం నుంచి, అవ్యక్తమైన పరబ్రహ్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు. ఈ బ్రహ్మదేవుడు నుంచి మరీచి అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఈ మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టాడు. కశ్యప ప్రజాపతికి అతిథి వల్ల సూర్యుడు ఆదిత్యుడు పుట్టాడు. ఈ సూర్య భగవానుడికి వరుసగా వైవస్వత మనువు, సావర్ణి మనువు పుట్టాడు. ఈ వైవస్వత మనువుకి ఇక్ష్వాకు మహారాజు గారు పుట్టాడు. అంటే ఆ పరబ్రహ్మానికి వీళ్ళంతా ముని మనవలు అన్నమాట. ఆ వైవస్వత మనువు కొడుకు ఇక్ష్వాకు. ఎవరు ఏనాటి కాలం? ఆ కాలంలో ఇక్ష్వాకు ఏ భవనంలో పుట్టాడో ఆ భవనంలోనే తర్వాత కాలంలో రామచంద్రుడు కూడా పుట్టాడు. కాబట్టి ఇప్పుడు రామజన్మభూమి అని పిలుస్తున్న స్థలం ఒకప్పుడు సూర్య భగవానుడు స్వయముగా అక్కడికి వచ్చి ఇక్ష్వాకు మహారాజుని కన్న దివ్య స్థలం అన్నమాట. అంత గొప్ప స్థలం అది. నమః పార్వతీపతయే హర హర మహాదేవం. ఐదు పంచస్తుంది రీసౌండ్ రాకుండా చూడమనండి ఆయన ఒక్కసారి. అంత అత్యంత ప్రాచీనమైన ఇక్ష్వాకు మహారాజు గారి జన్మస్థానమైన ప్రదేశాన్ని చూచి నమస్కరించి సరయూ నదిలో స్నానం చేసి తెచ్చుకున్నాడు కనుక ఇప్పుడు కొంచెం కొంచెం ధ్యానం వచ్చింది కనుక చదువుకున్న వేద పండితులకి సువర్ణ దానం చేశాడు. అక్కడ జపం చేసుకున్నాడు. హరినామస్మరణ చాలా ముఖ్యం కనుక అక్కడ హరిస్మరణ చేసుకున్నాడు. అక్కడ నుండి బయలుదేరాడు. ఇప్పుడు రావలసిన చోటికి వచ్చాడు. పరమ పవిత్రమైన కాశికాపురానికి వచ్చాడు ఆయన. ఆ జవంజవ భీతికి అభయపాణి. ఆ జవంజవము అంటే సంసారం. సంసారం కంటే భయం కలిగించే వస్తువు ఈ సృష్టిలో మరొకలేదు. పెద్ద పులి కంటే, ఎలుగుబంటి కంటే ప్రమాదకరంగా మనిషిని పట్టుకుని పీల్చి పిప్పి చేసి ఇందులోంచి బయటికి రానివ్వకుండా చేసేది కేవలం సంసారమే. దేనికి భయపడుతున్నావు అని అడిగితే, దేనికి భయపడను, సంసారం అంటే నాకు భయం అన్నాడు ప్రహ్లాదు. కొద్దిగా సౌండ్ తగ్గించండి, ఫ్రీ సౌండ్ ఇస్తాను. నరసింహస్వామి వారిని అందరూ చూచి వణికిపోయారు. ప్రహ్లాదుడిని మాత్రం చివరికి బ్రహ్మదేవుడు, ఏమయ్యా మేము ఎవరం వెళ్ళలేకపోతున్నాం, నువ్వే వెళ్ళునైనా, మీ నాన్న మీద కోపంతో ఈయన నరసింహుడు అయ్యాడు, ఆయన కోపాన్ని తగ్గించు అని బ్రహ్మ ప్రార్థించాడు ప్రహ్లాదుడిని. తేంద్రముడు కోపమున్న మీ తండ్రి నిమిత్తం భుచక్రి దారుణ భంగిన్ వేంద్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగచే. చాలా తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు మీ నాన్న చేసిన తప్పుల వల్ల. అందువల్ల నీ నాన్నని చంపిన తర్వాత కూడా నరసింహావతారం విడిచిపెట్టకుండా పెనుగొప్పులు పెడుతూ గందరగోళం చేసి అటు ఇటు దూకుతున్న నరసింహస్వామిని చల్లబరిచే శక్తి నాకు లేదు, నువ్వే వెళ్ళి నరసింహస్వామి వారి కోపాన్ని తగ్గించు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగానే ప్రహ్లాదుడు ముందుకు వచ్చి నరసింహుడి దగ్గరికి చేరి, ఏమయ్యో నువ్వు బొబ్బలు పెడితే, ఇంత సింహం ముఖం వేసుకుంటే నేనేం భయపడను అన్నాడు. అందరూ హడిలి చచ్చిపోతుంటే చివరికి కట్టుకున్న